ఆ కొట్టడం అంటే ఏదో తిట్ట కాదు, ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే ఈ ఎముకలు పట్ పట్ ఉంటాయి, 20 దెబ్బలు కొట్టారు. ఎందుకు కొట్టేవాళ్ళు అంటే తింటావు కొడక, నోరు ఇప్పి చెప్పడానికి రాదా అది. 3000 మందికి ఉండబడాల. మేము ఎలా చెప్పేవాళ్ళు ఉండే, రాముడు సీతాసమేతుడై అరణ్యాలకు పోయినాడు, ఇంత గట్టిగా ఉండేది ఆ గొట్టంలో, ఇది తక్కువ ఇంకా గట్టిగా చెప్పావు అలా చెబితే ఆ రోజుల్లో ఉపన్యాసం ఎప్పుడు 1942 ప్రథమ ఉపన్యాసం విఠలానందుల వారిది, బరోడాలో ఉపన్యాసం చెబుతున్నాడు, వెనకాల గురుగారు కూర్చున్నాడు వచ్చి, ముందర నేడు గుండెలు కొట్టుకుంటా అట్లా ఏం చెప్పాలో తెలియదు. సభలో లేవో 10,000 మంది ఉన్నారు, గురుగారు చూడడానికి వచ్చారు, కైకాళి మహారాజు వచ్చారు బరోడా గారు, ఆయనేమో ఆయన కీర్తన చేస్తాడని నేను అనుకుంటే ఆయన కీర్తన చేయకుండా నన్ను కుక్కబెట్టాడు. ఇంకా ఇంకా నయం కీర్తన చేయమన్నానండి, కీర్తన చేయాలంటే మెడలో తుంబుర వేసుకొని చిటికలు వేసుకొని నిలబడి పాటలు పాడుతూ ఉపన్యాసం చెప్పాలి కీర్తన అంటారు, అది గురుగారు చేసేవారు. నన్ను ఆ రోజు ఆ పని చేయమన్నా కేవలం ఉపన్యాసం చెప్పు, 4 మంచి వాటలు అంటే నాన్న దామేడి సాంగలాక 10 నిమిషాలు సరిపోతాయా అన్న అని ఒక్కటే మాట ఫస్ట్ ఐటమ్ బాగుండే, దామేడి సాంగరే మత రాత్రి అంత కళ బంద్, 10 నిమిషాలు చెప్పు చాలు, రాత్రి మాత్రం పోయినాం లే నీక అంటే 10 నిమిషాలు సరిపోదు. సరే ఆ రోజు 22 నిమిషాల ఉపన్యాసం ఇంత గట్టిగా చెప్పాల్సి వచ్చింది. అంటే మైకుల గురించి ఆ రోజులు అలా ఉండేది. సద్గురు మహారాజుకి గురు పౌర్ణమి సందర్భంగా ముందుగా నిక్కాబ్ది ముమింట్లో గురు పౌర్ణమి నాడు వచ్చి ఓ నమస్కారం పెట్టి పోయేటువంటి వారుగా కాకుండా మీరంతా ముందుగా వచ్చినందుకు, ఒక పూట గురు సన్నిధిలో ఎక్కువగా ఉన్నందుకు మీ అందరికీ శుభాశిష్యులు. గురు పౌర్ణమి గురువులందరికీ గౌరవంగా పూజించుకునేటువంటి రోజు అని మామూలు మాట, అది కూడా ఈరోజు వ్యాస భగవాను వారు పుట్టారని. ఆయన మహానుభావుడు, జన్మ పరాశర మహర్షి, మక్షగంధికి జన్మించినటువంటి వాడు, పరాశరుడు శక్తి కుమారుడు, శక్తి వశిష్ఠుల వారి కుమారుడు. అందులో వ్యాసుల వారు ఆనాటి పరమగురు అయినటువంటి వశిష్ఠుల వారి యొక్క ముని మనవడే. ఎందుకంటే ప్రథమంగా ఈ లోకానికి గురుపీఠాన్ని అలంకరించిన వారు వశిష్ఠుల వారు, ఆయనే మన యోగాన్ని సప్తాంగ యోగము, యోగ విధానంలో సప్తాంగాలు ఉన్నాయి. సప్తాంగాలు అంటే ఈ 7 చక్రాలతో సాధన చేసి మోక్షాన్ని పొంది, కపాల భేదం చేసి మోక్షాన్ని పొందే విధానాన్ని వశిష్ఠుల వారు ప్రారంభిస్తే, ఈవాళ గురువు పౌర్ణమి చేసుకుంటే ఈ గురుదేవుడు వారు రాబోయే కాలంలో మానవుడు ఇంత బలవంతుడు ఉండడు. ఎందుకంటే కుండలిని దారణ చేయాలంటే చాలా శక్తి కావాలి. కుండలిని దారణ చేస్తున్నారు ఇవాళ అందరూ, కుండలిని అని చెప్తున్నారు. కుండలిని దారణ చేస్తే పొర్రపాటున ఎక్కడైనా ఆ లోపల ఉన్న అంశ అది మూలాధారం నుంచి లేచి సర్పం బుసలు కొట్టుకుంటూ పైకి వస్తుంది. ఆ పైకి వస్తున్నటువంటిది అన్ని చక్రాల్లో కరెక్ట్గా వెళ్లి సహస్రాలని చేస్తే పర్వాలేదు అమృతమే, లేక పొరపాటున ప్రతి చక్రంలో జంక్షన్ బాక్సులు ఉన్నాయి, ఈ పక్క ఆ పక్క నరాలు. ఆ చక్రంలోకి వచ్చాక అది ఒక క్షణం ఆగి అటు ఇటు చూసి ఏ జంక్షన్ లేకుండా వెళ్ళిందనుకోండి వాడు కోమాలోకి పోతాడు. చలనం లేదు, మనిషి మేలుకొనే ఉంటాడు కానీ చలనం ఉండదు. మళ్లీ ఏదన్నా గురువు ఇంకొక గురువు వెళ్లి ఆ విద్య తెలిసిన గురువు వాడిని ముందర కుక్కబెట్టుకుని ఆయన తన గర్భంలోంచి ఆ శక్తిని ధారణ చేసి అది ఎక్కడ పోయిందో కనుక్కొని ఆ మూలకు వెళ్లి దాన్ని ఈయన గర్భంలోంచి ఆ ఈయన శక్తిని కూడా ఆ మూలకు తీసుకెళ్లి మళ్లీ లాగితే అది బయటకు వస్తుంది, అప్పుడు పైకెళ్ళదు. అందులో గురువుల సముఖంలోనే కుండలిని యోగాన్ని చేయాలని పెద్దలు శాసించేవారు. ఇది 1950 దాకా సాగింది. తర్వాత ఆ శక్తి క్రమంగా ఆ విధానం కలిగిన వాళ్ళు పోయారు. పరమహంస మన ప్రణవానంద స్వామివారు, ఆయన మహానుభావుడు, అంతో కుళ్ళని జాగరణ ఎంతో చేశాడు. ఆఖరకు ఒకటే ఒకటి చిన్న విద్య ప్రారంభంలోనే ఉంటుంది వజ్రేశ్వరి అని. ప్రారంభంలో ఉండేటువంటి నాలుగు శక్తుల్లో ఒక వజ్రేశ్వరి ఒక శక్తి, అది సపరేట్గా పూజింపబడాలి. దాని విధానం వేరు. ఎక్కడెక్కడో తిరిగి ఆ విద్య కోసం చాలా పెద్దవారు, నాకంటే చాలా వయసులో పెద్దవారు, విద్యలో పెద్దవారు, సాధనలో పెద్దవారు, కీర్తిలో పెద్దవారు, మహాత్మా గాంధీని చూసినటువంటి వారు, నెహ్రూని చూసినటువంటి వారు. ఆ మహానుభావుడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎక్కడో హిమాలయాల్లో ఎవరినో అడిగితే ఎవరో విఠలానందుడు పేరు చెప్పారంటే విఠలానంద ఒక అద్దె ఇంట్లో ఉంటే హైదరాబాద్లో వెతుక్కుంటూ వచ్చారు. ఆయన వచ్చినట్టు బాబు ఇవేమయ్యా బాబు నువ్వు వచ్చావని వచ్చి కుడిజీలో కూర్చోమంటే కూర్చోలా, నేను కింద కూర్చుంటాను. సరే నువ్వు కూర్చుంటు, నేను కింద కూర్చుంటాను, ఇద్దరు కింద కూర్చును. ఏవరా అంటే ఎందుకు వచ్చాడ్రా అంటే వజ్రేశ విద్య కోసం వచ్చాడు. ఆశ్చర్యం వేసింది. అంటే అంత అన్వేషణ చేసి అంత కష్టపడి విద్యలు నేర్చుకున్నవారు పూర్వం పెద్దలు. ఇవాళేమో లఘుగా మీకు ధ్యాన యోగం కళ్ళు మూసుకోండి అయిపోయింది మీకు వచ్చేసింది అంటే మీరు కూడా తృప్తి పడుతున్నారు. 300, 400, 1500 ఇచ్చేసి మేము కూడా యోగం వచ్చేసింది, యోగాది వీరులమైపోయామని విర్రవీగిపోతున్నారు. యోగం ఊరికే రాదో, అహర్నిశం కష్టపడాలి. యోగ శరీరం ఎలా ఉంటుందిరా అంటే, ఇవాళ నాకు చాలా వయసు కానీ యోగ శరీరం యొక్క శక్తి ఏంటో ఒక్కసారి చూపిస్తాం. మీరు చూడండి, చూడండి ఇలా కొట్టుకోండి. మీరు రోకడ బడితో కొడితే కూడా శరీరం వంగకూడదు, అది యోగ శరీరం. యోగం చేసిన వాళ్ళ శక్తి అంత, ఆ శక్తి కావాలంటే తిండిలో మార్పు కావాలి, నిద్రలో మార్పు కావాలి, నడకలో మార్పు కావాలి, చేతుల్లో మార్పు కావాలి, మాటలో మార్పు కావాలి. అబద్ధాలు పలకకూడదు, అసత్యాలు మాట్లాడకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు. ఇన్ని రకాల ఉందా పడిపోయింది కొట్టే దెబ్బ కిలోలు పెరిగి బయట. ఎందుకు చూపించానురా అంటే మీకేదో వీరత్వం చూపాలి. యోగ శరీరం అంత గట్టిగా ఉంటుంది. అలా ఉండాలి అంటే సాధన చేయాలి. పిల్లప్పటి నుంచి సాధన చేయాలి, చిన్నప్పటి నుంచి సాధన చేస్తేనే అది గట్టిగా ఉంటుంది. లేదా దానివల్ల కాదు, మెత్తబడిపోతుంది, నిర్వీర్యమైపోతుంది. ఏమంటే సంసారం చేసేవాళ్ళకి ఆ శక్తి ఉంటుందా అంటే ఉంటుంది. సంసారం వేరు, సాధన వేరు, యోగం వేరు. సంసారానికి యోగానికి సాధనకి ఏం సంబంధమే లేదు. ఇది వేరు, అది వేరు. అందులో మీరు యోగ విద్య నేర్చుకోవాలంటే చాలా కష్టపడాలి. ఎందుకు చెప్తానంటే వ్యాస భగవానుడు ఈ శక్తి రాబోయే కాలం మానవులకు ఉండదు అని, ఆ సప్తాంగ యోగాన్ని నేర్చుకోలేరని, సప్తాంగ యోగాన్ని సృష్టించిన వశిష్ఠుల వారు ఆనాడు అన్ని సప్తాలు సృష్టించారు. సప్త పర్వాలు, సప్త పర్వతాలు, సప్త సముద్రాలు. ఎందుకంటే ఈ సప్త అనేటువంటి మాటను మర్చిపోకుండా గట్టిగా పట్టుకుని ఆ సప్తలో ఏముందో తెలుసుకుని యోగం చేస్తారు అనే ఉద్దేశంతో ఆనాడు ఆయన సప్త సప్తాలు అని మొత్తం సప్తం సృష్టించాడు. శరీరంలో కూడా సప్త ధాతువులు, సప్త రుచులు, సప్త బుద్ధులు, సప్త పాకాలు, సప్త యజ్ఞాలు, అన్ని సప్త సప్త సప్తలు ఉన్నాయి. ఆనాడు ఆ మహానుభావుడు చేసినటువంటి కృషి అది. ఆ తర్వాత వచ్చినటువంటి వ్యాస భగవానుడు ఎవరైతే ఈ మహానుభావుడు ఉన్నాడు, వేళ మనం పుట్టినరోజు గురు పౌర్ణమిని చేసుకుంటామో, ఈ మహానుభావుడు దీన్ని అష్టాంగ యోగం చేశాడు. సాధారణ మానవుడు చేయలేరు అని ఆ మానవుని మీద దృష్టి పెట్టుకుని ప్రేమ పెట్టుకుని ఆ మహానుభావుడు చేసినటువంటి కృషి అష్టాంగ యోగం చేసేసాడు. 18 భాగాలు చేశాడు. చేసి దాన్ని 3 శతకాలు చేశాడు. ఒకటి శరీరంతో చేసేది, ఒకటి ఈ జ్ఞాన శరీరం లోపల ఇక్కడ కన్ను దగ్గర మనకు జ్ఞాన నేత్రం ఉంది. ఆ జ్ఞాన నేత్రంలో కూడా మనకు ఒక శక్తి ఉంది, జ్ఞాన శరీరం అంటాం. ఆ జ్ఞాన శరీరంతో చేసేవి 6. ఆ తర్వాత జ్యోతి శరీరం వస్తుంది, ఆ జ్యోతి శరీరంతో చేసేవి 6. ఈ 18 చేస్తే వాడు పరమాత్మలో లయమవుతాడు, మోక్షాన్ని పొందుతాడు అని ఆ విధానాన్ని వ్యాస భగవానుడు వారు చేశారు. తాను చేసిన విధానానికి అనుకూలంగా ఆయన రాసినటువంటి భగవద్గీత 18 అధ్యాయులు, ఆయన రాసిన భారతం 18 అధ్యాయులు, ఈ 18 అనేటువంటి మాటలు ఆయన కూడా 18 రోజులు భారత యుద్ధం జరిగింది, 18 రోజులు పర్వాలకు మహాభారతం ఉంది, 18 అధ్యాయులు భగవద్గీత ఉంది. దాంట్లో కూడా భగవద్గీతలో ఏమిట్రా భగవద్గీత అంటే పెద్ద విశేషం కాదు, ఒకే 2 మాటలకు మహావాక్యాలు 4 ఉన్నాయి. అహం బ్రహ్మస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని 4 మహావాక్యాలున్నాయి. ఈ 4 మహావాక్యాల్లో తత్వమసి అనేటువంటి ఒకే ఒక మాటకి పరిపూర్ణమైనటువంటి అర్థం భగవద్గీత. ఒక్క మాటకి తత్వం అసి, అది నేనై ఉన్నాను. ఏది నేనై ఉన్నాను? ఈ విశ్వ విశాలమైనటువంటి ప్రపంచము అంతా కూడా ఏమై ఉందో అదంతా నేనై ఉన్నాను. నేనే విశ్వము, నేనే జగత్తు, ఈ సమస్తమైనటువంటి శరీరాలన్నీ కూడా నేనే. నాలోంచి అవి, వాటిలోంచి నేను కలిసి ఉన్నాము, నేను అది ఒకటై ఉన్నాము, వేరు లేదు అని ఏకత్వభావాన్ని చెప్పడానికి 18 అధ్యాయాలు భగవద్గీతను ఇప్పుడు తత్వమంతా విడమల చేశా అక్కడ. అందులో ఈ 18 అని చెప్పడానికి వ్యాస భగవానుడు చేసినటువంటి ప్రయత్నమే. ఇక్కడేమో సాధనా శఠకం అంటాం దీన్ని, శరీరంతో చేసేది. అక్కడ కర్మయోగం ఉన్నాడు. ఆ తర్వాత ఈ జ్ఞాన శరీరంతో చేసేది దీన్ని దర్శనా శఠకం అంటాం. ఈ దర్శనా శఠకం అన్ని దర్శనాలు కూర్చొని చేసుకునేది. ఈ దర్శనా శఠకాన్ని అక్కడ భక్తి యోగం ఉన్నాడు. తర్వాత లయ శఠకం, ఆ లయ శఠకాన్ని అక్కడ మోక్షయోగం ఉన్నాడు. కర్మ, భక్తి, జ్ఞాన యోగం, ఈ 3 యోగాలు. ఇక్కడ కూడా మీకు బిల్డింగ్ కింద ఉన్నది 18 గదులు, ఇదంతా కర్మయోగం. మధ్యలో ఉండేది అమ్మవారు 18 గదులు, భక్తి యోగం. పైన ఉండేటువంటి 18 గదులు అది జ్ఞానయోగం. 18, 18, 3, 18 54 అధ్యాయులు. గురు చరిత్రలో ఈ ఒక్కొక్క యోగం 18, 18 అధ్యాయులు ఉంది. 3 18, 54 గదులు. తెలియకుండా, మాకు తెలియకుండా నిర్మాణం అయిపోయింది ఇదంతా. ఆ గుడికి గుడికి ఎదురెదురుగా ఉంటాయి రెండు, ఇట్లా కరెక్ట్గా ఉన్నట్టు అందరూ అడుగుతారు. ఏమంటే దారం వేసి కట్టారని, మాకు దారం వేసి కట్టలేము. ఈ గుడి శంకుస్థాపన చేస్తున్నప్పుడు నేను ఇక్కడికి రానే లేదు. ఆ గుంతలు దువ్వేటప్పుడు అక్కడ ఎక్కడో ధ్యాన మందిరం, ఇప్పుడున్న పాదాల బండ దగ్గర రేగుల షెడ్ వేసుకో ఉండేవాడిని. ఆ రేగుల షెడ్లో ఉండి ఈ పక్కన గ్రామ కనసాబు అనంతసేన గారు వచ్చి, బాబా గుడికి శంకుస్థాపన ఎక్కడ చేయాలి, పూజ మొదలు పెట్టాలి కదా అన్నాడు, గుంతలు దువ్వించాలి కదా అన్నాడు. నేను అన్నాను, రోడ్లు వేశారు కదరా మీరు, ఈ రోడ్ల దగ్గర నుంచి ఒక 40-30 అడుగుల స్థలం మొదలుపెట్టి అక్కడి నుంచి మొదలుపెట్టి దాన్ని సెంటర్ పాయింట్ చేసి గుడిగా వాళ్లే చేశారు. ఇక్కడ నుంచి ఇది 30-40 అడుగులో ఉంది. ఈ స్థలం మొదలుపెట్టి అక్కడి నుంచి మెయిన్ బిల్డింగ్ మొదలుపెట్టి సెంటర్లో మొదలుపెట్టండి అని మొదలుపెట్టి గుంత వేశారు. గుంత దూడమైంది, శంకుస్థాపన అయిపోయింది, గుడి కట్టడమైంది. గుడి ప్రతిష్టాపన టయానికి కూడా ఇక్కడంతా మొత్తం కంప చెట్లు ఉండేవి, ఏమీ కనపడేది కాదు. ఆడిపోతేనే కుల్పురం కనపడేది. అక్కడికి డైరెక్ట్ అనుకునేవాళ్ళం, ఈ ప్రతిష్ట చేయాలి కదా అని బ్రాహ్మణులంతా వస్తున్నారు, కంప చెట్టు ఉంటే బాగుండదు అని కంప చెట్టు కొట్టించారు. మతిపోయింది కంప చెట్టు కొట్టిస్తే ఎదురెదురుకున్నాయి రెండు. అంటే శ్రీపాద శివల్లభుడు 700 సంవత్సరాల కింద చెప్పిన విధానంగా, ఏ విధమైతే చెప్పాడు 700 సంవత్సరాల కిందట ఇక్కడ దర్బారు నడిపి ఆయన లీలలు చూపిస్తారు. అమ్మ ఒడిలో పడుకుంటాడు, పాలు తాగుతాడు, రకరకాల లీలలు చూపిస్తాడు ఇక్కడ ఇదే స్థలంలో. అప్పుడు అక్కడ వెంకయ్య గారని భక్తుడు, మహాత్మా ఇన్ని లీలలు చూపించండు, ఈ ప్రదేశం ఏమవుతుంది అంటే భవిష్యత్తులో ఇక్కడ భగవంతులు వస్తాయి, గోశాల ఉంటుంది, అప్పుడు నేను లీలలు ఎక్కువ చేస్తాను అని చెప్పున్నాడు. ఆయన చేసే లీలే ఇదంతా కూడా. ఇవాళ మీరంతా ధన్యజీవులరా అంటే, ఎక్కడ మీరున్నారు అంటే, మీరు ఇవాళ ఎక్కడ కూర్చుని ఉన్నారు అంటే, శ్రీపాద శివల్లభుడు దర్బారు నడిపిన ప్రదేశంలో 700 సంవత్సరాల కిందటం 4 సంవత్సరాలు ఆయన అటు ఇటు ఊకే ఉన్నా, ఆయన వచ్చిన సంవత్సరమే సరిగ్గా 3 నెలలు కూడా ఆయన గడవకముందే ఆళంది నుంచి, గోకర్ణం నుంచి, పండరపురం నుంచి బ్రాహ్మణులు ఆయన వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ ఈ స్థలంలో ఆయన దర్శనం చేస్తారు. వాళ్ళు దర్శనం చేసి వాళ్ళు ఆయన నామాన్ని రూపాన్ని ఆయన కూర్చుంటే వాళ్ళకి రకరకాల రూపాల్లో ఆనంది వాడికి జ్ఞానేశ్వరుడిగా కనబడ్డాడు, పండరిపురం వాడికి పాండురంగా కనపడ్డాడు, ఆనంది వాడికి మహాబలేశ్వరుడుగా కనపడ్డాడు, గోకర్ణ వాడికి మహాబలేశ్వరుడుగా కనపడ్డాడు. సకల రూపాలతో కనపడిన ఆ చిత్రమైన రూపం చూసి వాళ్ళు ఏమిటయ్యా నిజతత్వము అంటే దిగంబరంగా కనపడ్డాడు. అప్పుడు వాళ్ళ నోట్లోంచి వచ్చిన అప్రయత్నంగా ముగ్గురు మహాత్ముల నోటి నుంచి దిగంబరా దిగంబరా శ్రీపాదముల దిగంబరా అన్నాము. తొలి ఏకాదశి రోజున ఇక్కడే ఈ స్థలంలో వచ్చింది. అందుకే మనం ఏకాదశి రోజునే ఈ నామాన్ని ఇక్కడ ప్రారంభిస్తాం 7 రోజులు. అలాంటి దివ్యమైనటువంటి చిత్రంలో మీరున్నారు గురువులు. ఇవన్నీ మళ్లీ గురు పూర్ణానికి అలాంటి వ్యాస భగవానుడు ఇంత మేలు చేశాడు కాబట్టి ఆయన వ్యాస భగవానుడు అయ్యాడు. ఆయన వ్యాస భగవానుడు అయ్యాడు. పైకి లేపు, మైక్ వచ్చింది. ఆయనని పరిపూర్ణమైనటువంటి గురువుగా అందరూ చెప్పుకున్నారు. ఆరోకమే కాకుండా ఈ రోజు కూడా వ్యాస భగవానుడు పరమ గురువు అని. ఎందుకంటే యోగ విద్యలో లఘు విద్యను మనకు అందించాడు కాబట్టి. ఆ మహానుభావుడు పుట్టిన రోజును వ్యాస పౌర్ణమి అని చేసుకుంటూ ఉన్నాం మనం. మనం చేసుకుంటున్నటువంటి ఈ వ్యాస పౌర్ణమి అసలు అర్థం ఏమిట్రా అంటే, మధ్యాహ్నం నేను టీవీ వాళ్ళకి ఎవరికో చెప్పాను, గురువును ఎవరైతే హృదయంలో పరిపూర్ణంగా పెట్టుకుంటారో, పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారు, మధ్యాహ్నం భోజనం, పొద్దున్నే నాష్టా, రాత్రి మళ్ళీ నాష్టా, ఈ మూడు పెట్టుకుంటారు కదా రోజు, అండి పెట్టుకుంటారా లేదా, అయ్యే పెట్టుకోవాలి కదా. ఎవరైతే హృదయములో హృదయ కమలములో సంధ్య పరమాత్మ సంధ్య ఎక్కడ ఉందిరా అంటే, మహానుభావుడు దర్శనం చేశాడు ఎక్కడ ఉందో ఆ పరమాత్మ సంధ్య, పద్మకోశం ప్రతీకాక్షం హృదయం చాప్య అధోముఖం అని. అది వడ్ల కింద ఎలాగ ఉందట హృదయంలో, అది కూడా ఎలాగ ఉందంటే తల్ల కింద పద్మకోశం, పద్మం ఆ కోశం అంటే కాడ, అది ఉల్టా తిరిగింది. పద్మకోశం ప్రతీకాక్షం హృదయం చాప్య అధోముఖం, ఆ మైన ఉండేటువంటి చిన్న మొగ్గలాగా ఇక్కడ హృదయంలో పరమాత్మ సంధ్య ఉంది అని. ఆ హృదయంలో, ఆ పరమాత్మ సంధ్య ఉన్నటువంటి హృదయంలో ఎవరైతే గురువును పరిపూర్ణంగా పెట్టుకుంటారో, ఆ పరిపూర్ణంగా గురువును పెట్టుకున్నటువంటి స్థితి, ఆ శిష్యుడి స్థితి గురువు పౌర్ణస్వరూప, గురువు పౌర్ణస్వరూప పూర్ణస్వరూప మమ హృదయే తిష్టతి 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 అని ఏ శిష్యుడు చెప్పుకోగలుగుతాడో అదే నిజమైన గురు పౌర్ణమి. మీరందరూ గురు పౌర్ణమి నాడు ఇన్ని పూలు తెచ్చి కొబ్బరికాయలు తెచ్చి గురు మొఖాన పడేసి అంటే తెలియసి ఆ కొబ్బరికాయలు కొట్టి గిరగిర ఆలస్యం చెప్పి దబదబా ముక్కులు ముక్కి గిరగిర తిరిగేసి దబదబా సాష్టాంగం పెట్టేసి చేతిలో ఉన్న 100 2 నూరులో పడేసి ఆ పల్లెంలో అమ్మయ్యా గురు పూజ చేసుకున్నాం అయిపోయి పుణ్యం వచ్చేసింది మోక్షం వచ్చేసింది గురుగారి అనుగ్రహం దొరికింది అంటే మీరు కూడా అలాగే అనుకుంటుంటారు. మీ గురువులు కూడా పిచ్చివాళ్ళు కాబట్టి శుభశ శుభం శుభం అంటూ ఉంటారు. నిజంగా ఏం ఆశీర్వచనం చేయాలయ్యా గురువుగారు అంటే ఆ ఆశీర్వచనించే మళ్ళా రేపు పొద్దున మీరు ఎవరు రాలేడా. గురువు పౌర్ణమి నాడు ఏం ఆశ అలా మెట్లెక్కి అలా లోపలికి పోయి ఎక్కడైనా సామాన్లు పెట్టుకుని ఇలా వచ్చి తిప్పలు పడండి. హైదరాబాద్ వాసులందరికీ స్వాగతం సుస్వాగతం అనండి. అలా మెట్లెక్కి అలా వెళ్ళిపోండి. అలా ఏమో చెప్తున్నా మధ్యలో ఇదే కలియుగంలో కలిపురుషం వస్తారు 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 తెలిసి వీళ్ళంతా సీనియర్స్ ఆర్ఆర్ సీనియర్స్ వీళ్ళంతా 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఉండేవాళ్ళే కానీ వాళ్ళ కర్మ కాదు ఇవాళ వచ్చారు లేటుగా ఎక్కడున్నా మనం ఏం చెప్పుకుంటున్నాం చెప్పండి. ఏ ఆశీర్వచనం ఇస్తే మీరందరూ భయపడి రారో ఏమిట్రాది అంటే, నిజమైన ఆశీర్వచన గురువులు ఏం చేయాలంటే మీకు ఆధ్యాత్మిక జీవితాన్ని ఇచ్చి యోగ జీవితాన్ని ఇచ్చి భగవంతునితో మిమ్మల్ని కలిపేదే మీ గురువు పని కాబట్టి వాడు మిమ్మల్ని భగవంతుని కలపడానికి సంకల్పసిద్ధుడై ఎప్పుడు అదే ఆలోచనలో మిమ్మల్ని భగవంతుని కలపాలి భగవంతుని కలపాలనే యోచనలో ఉంటాడు. కాబట్టి వాడు చేయాల్సిన ఆశోచ్యండి, ప్రయాణకాలే సుఖేచ, నీ ప్రయాణకాలము సుఖముగా నుండుగాక, ప్రయాణకాలంలో అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొంది నీవు పరమేశ్వరుని కలిసేదవుగాక అని చెయ్యాలి. ప్రయాణకాలం అంటే ఏంటో తెలుసా? ఎందుదే ప్రయాణకాలం అంటే మీరు పైకి పోయేటప్పుడు సుఖంగా పోయేదురుగాక అని దీవించాలట. మీకు అది దీవిస్తే వస్తారండి ఎవరన్న? మీకు కావాలి శతమానం భవతి శతాయుష్మాన్ భవ శితేంద్రియే ఆయురారోగ్యమస్తు చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభోగా కదా. అదంటే 4 రూపాయలు ఎక్కువ పెడతారు, 4 దళ్ళాలు ఎక్కువ పెడతారు, అబ్బా భలే అన్నాడప్ప బ్రాహ్మణుడు భలే చెప్పాడప్ప అనుకుంటాడు. అందువల్ల గురువులు మిమ్మల్ని ఎప్పుడూ మోక్ష మార్గానికి పంపించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి యొక్క ప్రయత్నం మీరు ఏం అడిగినా ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇస్తారా? సాయిబాబు అన్నాడు, ఎందుకు ఇస్తావయ్యా ఎన్ని భౌతికమైనటువంటి ఇవ్వంగా అయినా భక్తిలోకి వస్తారేమో అని. కానీ మీరు అవన్నీ పుచ్చుకుంటేగానే భక్తిలోకి రారు. మీరు అడిగిన ఎన్ని ఇచ్చినా కూడా భక్తిలోకి రారు. మళ్ళీ వస్తానే ఎన్ని ఇచ్చినా అప్పుడు మర్చిపోతారు, మళ్ళీ కొత్తవి పెట్టుకొని వస్తారు. ఇప్పుడు చూడు అప్లికేషన్లు ఎన్ని ఉంటాయి, రేపు బోల్డ్ అని అప్లికేషన్ ఉంటాయి, మా పిల్లాడ చదువు, మా కూతురు పెళ్లి, మా వాళ్ళు పొరపాట్ల గురుగారు పెళ్లి గురించి చెప్పినారనుకో, చదువు మీ అబ్బాయి బాధ అవుతాడనుకోండి, చదువు చూడు తిప్పలు గురుగారికే. వాడు చదవలేదనుకో నువ్వు బాధ అవుతారన్నావు కదా, నువ్వు బాగుంటారన్నావు కదా, ఎందుకన్నా బాగుండు. ఇన్ని రకాల తిప్పలు గురువులకి. అయితే ఇన్ని తిప్పలు పడడానికి గురువులు సంసిద్ధులైనా వాళ్ళని హృదయంలో పూర్ణంగా పెట్టుకోవడానికి మీరు సంసిద్ధం కారే. అలా సంసిద్ధం చేసేటువంటి యత్నమే ఈ గురు పౌర్ణమి ఉత్సవాలు. గురు పౌర్ణమి గురువు శుచ్యలాంటి వాడండి, శిష్యుడు మేకు లాంటి వాడు. మేకు ఉంటుంది, ఆ మేకుని ఏం చేస్తాం? గోడ కొడతాం కదండి. కొడతారా కొడరా చెప్పండి? కొడతారు కదా. అది మధ్యలో ఒంగిపోతుంది అప్పుడప్పుడు. ఏం చేస్తారు? మళ్ళీ దాన్ని పెట్టి చక్కగా చేస్తారు, చేసి మళ్ళీ కుదుతారు కదండి. అంటే మేకు మీద ఎవరికైనా కోపం అండి? కోపమా? కేవలం లక్ష్య శుద్ధి, అది అక్కడ ఇరకాలి, దానికి ఉపయోగపడాలి అనేటువంటి కోరికే కదా, అంతేనా? మాట్లాడలే కదా. అందువల్ల దాన్ని ఎన్ని దెబ్బలైనా కొడతారు. ఆ కొట్టేటప్పుడు అప్పు పాపం మేకు దెబ్బ తగులుతుంది, ఇంతలో ఔషధ్యత కొడుతున్నామని ఎవరైనా బాధపడతారా అండి? బాధపడతారా? పడాలి కదా. అలాగే గురువు కూడా శిష్యులు మీకు లాంటి శిష్యుల్ని లక్ష శుద్ధి పడేటంత వరకు శుద్ధితో పడేస్తూనే ఉంటాడు. ఆడ నా వల్ల కాదు బాబోయ్ నొంగాడు అనుకోండి, మడ్డి ముడ్డి మీద 2 దెబ్బలేసి చక్కగా చేసి మళ్ళీ కొడుతుంటాడు. ఇదే గురువు గారి లక్ష్యం. మిమ్మల్ని మోక్షానికి పంపించేదే లక్ష్యం, మోక్ష మార్గానికి చేర్చేదే లక్ష్యం. మీ జీవిత గమ్యం 84 లక్షల జీవరాశుల్లో మనుషులుగా పుట్టాం. కొంచెం పుణ్యం కొంచెం పాపం సమానంగా ఉన్నప్పుడు మానవ జన్మ వస్తుంది. ఇది రావడం చాలా కష్టం. మీరందరూ అనుకుంటారు ఏమండి, నన్ను అడుగుతుంటారు పూర్వజన్మలో నేను ఎవరండి అని. పూర్వజన్మలో ఏ సీమవో దోమో అయి ఉంటావు, ఏదో పుణ్యవశాత్తు మనిషిగా పుట్టింటావు. మళ్ళీ రాబోయే జన్మలో మనిషిగా పుడతావా? నేను చెప్తుంటాను, అమ్మా సచ్చి నీ కడుపును పుడతాలే వచ్చే జన్మలో అని. ఆవిడ మళ్ళీ వచ్చే జన్మకి ఎన్నేళ్ళు పడుతుందో రావడానికి, ఆవిడ ఎన్నేళ్ళు పడుతుందో రావడానికి, ఎన్ని జన్మలు కావాలనో. అయినా సరే మాటలు ఇచ్చాం కాబట్టి అన్ని జన్మలు ఊపిపెట్టి ఆమెకు వచ్చినప్పుడే మళ్ళీ పుడతాం కంగారులే. అందులో మానవుడిగా చచ్చిపోయి మళ్ళీ మానవుడిగా పుడతామని నమ్మకం లేదు. ఇంకొకటి మీ అందరికీ చాలా మాయమాట కూడా చెప్పింటారు, ఈ మొగుడు పిండాం 7 జన్మల్లో కలిసి ఉంటారు కదండి, చెప్తుంటారండి. 7 జన్మల బంధం అంటారు. ఇదే మొగుడు ఇదే పిండాం 7 జన్మలు కలిసి ఉండాలంటే వాళ్ళు సదాచార సంపన్నులై ఉండాలి, నిష్ఠాగరిష్ఠుడై ఉండాలి. సద్భక్తి సదాచార నిష్ఠాగరిష్ఠుడై ఉంటే వాళ్ళకు మళ్ళీ మానవ జన్మ వస్తుంది. ఈ మానవ జన్మలో వాళ్ళు సత్కార్యాలు చేసి ఏమైనా కొంచెం మిగులు పెట్టుకుని ఆ మిగులు పూర్ణం చేసుకోలేకపోతే వాళ్ళకు మానవ జన్మ వస్తుంది. ఈ జన్మలో మీ బుద్ధి ఎట్లా ఉందో, మీ ప్రవర్తన ఎట్లా ఉందో, మీకు కాకి బుద్ధి ఉందా, కుక్క బుద్ధి ఉందా, హంస బుద్ధి ఉందా, నెమలి బుద్ధి ఉందా, దొంగ బుద్ధి ఉందా, రౌడీ బుద్ధి ఉందా, వెధవ బుద్ధి ఉందా, ఏ బుద్ధులు మీ మానవ శరీరంలో నిక్షిప్తమై ఉన్నాయో మీకు రాబోయే జన్మ ఆయా బుద్ధులకు సంబంధించిందే వస్తుంది, ఇంకొకటి రాదు. మళ్ళీ అక్కడి నుంచి లైన్ పడతారు. కాకి 24 లక్షల జీవరాశులు ఎక్కడో లైన్లో ఉంటుంది. మీరు కాకిగా పుట్టారనుకోండి, మళ్ళీ గోయిందా లైన్ మీ ఆనా సీరియల్ వెంకటరమణ స్వామి దర్శనానికి పోతే లైన్ ఎట్టుంటుందో ఆ లైన్లో రావాలి. లైన్లో రావడానికి ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో, ఎన్ని జన్మలు పడుతుందో. అందువల్ల మానవ జన్మ లభించినప్పుడు మానవ జన్మలోనే గురువు దొరుకుతాడు కాబట్టి మానవ జన్మలోనే దొరికిన గురువును మానవ జన్మ ఉండగానే ఆ గురువును పరిపూర్ణంగా హృదయంలో పెట్టుకోగలిగితే చాలు. ఆ గురుడు సమర్థ సద్గురుడైతే మీకు మళ్లీ హీన జన్మల జోలికి పోకుండా కాపాడగలుగుతారు. వాడికున్న శక్తి అది. ఎందుకంటే నవగ్రహాలు పైన ఉన్న నవగ్రహాలు కూడా వాడి మాట వింటాయి. గురు భక్తులకు జాతకాలు, వాస్తు, నవగ్రహాలు ఏమి పని చేయవు. ఎవరైనా గురువులు చెప్పినా మీ బాధ తట్టుకోలేక ఏదో చెప్తుంటారు, ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని. అది మీకోసమే, కానీ గురువుల హృదయంలో ఏమి ఉండదు అది. అందువల్ల గురువులు పరిపూర్ణంగా హృదయంలో పెట్టుకుని ఆ గురువు ద్వారా మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేయడమే మీ అందరి ధర్మం. దానికోసమే గురు పౌర్ణమి ఉత్సవాలు. ఈ గురు పౌర్ణమిలో భగవంతుడు ఒకసారి అనుకుంటాను, ఒక గురు పౌర్ణమి ప్రారంభంలో విద్యాసాగర్ శర్మ గారు, సుబ్రహ్మణ్య శర్మ గారు, వారిరు కూడా నాతో పాటు ఇలాగే వేదిక అలంకరించారు. మళ్ళా మధ్యలో చాలామంది గురువులు వచ్చి వెళుతున్నా, ఎందుకంటే మీరు అనుకుంటారు మేమే వల్లభాపురం వస్తున్నామని. కాదు, ఇప్పుడు వల్లభాపురాన్ని మహాత్ములు సందర్శిస్తున్నారు. అనేక మంది సన్యాసులు వస్తున్నారు ఎక్కడెక్కడ వాళ్ళు. ఈ మధ్య పీఠాధిపతిలో వచ్చి ఇక్కడ ఒకరోజు రెండు రోజుల నుండి వెళుతున్నారు. ఈ స్థలంలో నిద్ర చేయడం, ఈ స్థలంలో ఉండడం చాలా అదృష్టం అని. నేను అది చాలా గర్వపడతాను. నాకు చాలా అహంకారం వచ్చేసింది మధ్య. ఎందుకంటే ఎన్నో వేల మంది 700 సంవత్సరాల్లో టెంబే స్వామి, గంగోహళి బాబా, శ్రీధర స్వామి, దత్త పరమ అవతారులైనటువంటి వారందరూ ఇక్కడికి వచ్చిపోయారు. పరమదత్త అవతారు అని ప్రసిద్ధిగాంచిన వాళ్ళు శ్రీధర స్వామి. కొంకణలో అపరదత్త అవతారంగా ప్రసిద్ధి. ప్రతి ఇంట్లో ఇవాళ పూజ ఉంటుంది, పీఠం ఉంటుంది. అలాగే టెంబే స్వామి వాసుదేవానంద సరస్వతి మన దత్త పరంపరలో 6వ అవతారం. ఆయన కూడా ఇక్కడికి వచ్చారు. మీరందరూ వెళ్లి చూసే గృహ ఆయన కూర్చొని తపస్సు చేసిన గృహే. కానీ వాళ్ళెవ్వరికీ శ్రీపాదుడు ఇది నా దర్బార ప్రదేశము, ఇక్కడ భవంతులు కట్టండి అని చెప్పలేదు. అది మనకొక్కరికి అవకాశం దొరికేది. అందువల్ల నాకు గర్వం ఎక్కువ. ఆయన గుడి కట్టమంటే ఏం చెప్పాలండి మనం? కొద్ది గురుదేవుడు గుడి కట్టండి అంటే తలకాయ ఊపాలా ఏమని చెప్పాలండి? రాజుగారు ఏమైనా తలకాయ ఊపాలా ఏమని చెప్పాలనా? మీ గురుదేవుడు ఊపలా, నాకు డబ్బులు పోయి అడుక్కునే అలవాటు లేదు. గుడి కట్టాలంటే చందాల గాడి, ఆడు ఇంటింటికి పోతే వాడు 5 రూపాయలు ఇస్తాడు, 5 మాటలు అంటాడు. నాను చందాలు పోను. గుడి కట్టమన్నావు కాబట్టి పెద్ద కూలోనిగా ఉండి గుడి పూర్తిగా కట్టేస్తా, సర్వాంగ సుందరంగా కడతా. కానీ డబ్బులు మాత్రం నువ్వే పంపించాలి. ఆ గురుదేవుడు తదాస్త అన్నాడు. అలాగే పంపుతున్నాడు. నేను ఇక్కడికి రావడానికి ముందు ఒక కంబైడర్ కారు, అద్దె ఇల్లు, 4 ఆ పుస్తకాలు, లైబ్రరీ తప్ప ఏమి. ఎందుకంటే ఎవరిని చందారకం, ఎవరైనా దక్షిణ ఇచ్చిందో పరమావధి, దాంతోనే మళ్ళీ నడుపుకునేవాళ్ళం. దాంతో ఏమైనా డబ్బులు మిగిలితే గురువు చేసిన పత్రిక, అదొక్కటి ఉండేది. ఇవాళ ఈ మఠానికి 12-13 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. ఎక్కడంటే శ్రీపాదులు పంపించేవి. ఎందుకు వచ్చాయి? శ్రీపాదుల వారు ఆ త్రిశూల మందిరం ఒకటి వచ్చింది. అందరూ వచ్చారు 27 సార్లు, 54 సార్లు, 150 సార్లు, 108 సార్లు ప్రదక్షిణ చేసుకుని కష్టాలు దుఃఖాలు బాధలు కోరికలు చెప్పుకొని పోతారు. ఆయన కూడా చాలా గమ్మత్తులు చేస్తున్నారు. కోరికలు తొందరగా తీరిపోతున్నాయి. ఆ తీరిపోయిన వాళ్ళు తెచ్చిచ్చిన డబ్బులే ఇవన్నీ కూడా ఆయన భక్తి కలిగిస్తే వచ్చినప్పుడు భక్తుల యొక్క అపారమైనటువంటి దయ. నేను ఏమీ అడగకుండా వాళ్ళందరూ పంపించేటువంటి డబ్బులే ఇవన్నీ కూడా. డబ్బులు జోబులు అయిపోతుంటాయి అప్పుడప్పుడు. 5 రూపాయలుంటాయి, 3 రూపాయలుంటాయి, మా పిల్లలు డబ్బులు అయిపోయాయండి అంటారు. అదే దారిలో ఉన్నాయని వస్తాయంటారు. ఒక గంటకు 2 గంటలకు 4,000 5,000 వచ్చేస్తాయి, జోబులు పడిపోతాయి, స్టేట్ బ్యాంక్ నిండిపోతానే ఉంటుంది ఖాళీగా. ఇవాళ పొద్దున నేను బయటకు వచ్చేప్పుడు నిన్న తెచ్చిన డబ్బులన్నీ నిన్న అయిపోయాయి. ఇవాళ 30,000 రూపాయలు జోబులో ఓ తల్లి ఇస్తే జోబులో పెట్టుకుని వచ్చి కూర్చున్నా. ఎవడో 10,000 అన్నాడు, ఎవడో 7,000 అన్నాడు, 22 అయిపోయినాయి. ఇంకెవడికో 10,000 ఇవ్వాలి నేను. అంటే 8,000 ఉన్నాయి, 2,000 తక్కువ ఉన్నాయి కదా, ఎంటారా ఎంటారా అనుకుంటే ఇంకోడు వచ్చాడు. చాలా రోజులకు వచ్చి భక్తులు వస్తారని 10,000 పెట్టండి నేను ఇచ్చాడు. ఎవడో ఇట్లా జోబులో పెట్టుకున్నా వాళ్ళు పక్కన నిలబడి చక్కని వాళ్ళు జోబులో వచ్చి తీసిచ్చాడు. ఇలా ఇక్కడ స్వయం లీలలు, అద్భుతమైనటువంటి లీలలు. ఒక్క నాకే కాదు, ఎందరికో ఎందరికో లీలలు ఆ మహానుభావుడు చూపిస్తున్నాడు. అందుకే దత్తస్వామికి దత్తస్వామికి ఒక ఇది ఉంది. ఏమిట్రా అది అంటే భక్త కీర్తి వివర్ధన అని. ఆయన భక్తుల యొక్క గౌరవాన్ని కీర్తిని పెంచుతాడు. ఆయనను ఆశ్రయించిన వాళ్ళు నోటిలో ఏం చెప్తే దాన్ని నెరవేర్చేటువంటి కర్తవ్యం శ్రీ గురుదేవుడిదే. అందువల్ల ఆయన దత్తాత్రేయుడయ్యాడు, సద్గురుడయ్యాడు. అలాగే కృష్ణాతీర నివాసాయ అని స్వామి పేరు. స్వామి ఎక్కువ కృష్ణాతీరంలోనే ఉన్నారు, కృష్ణాతీరంలోనే ఎక్కువ సంచరించారు. ఎందుకంటే కృష్ణ త్రివేణి సంగమం, కృష్ణ త్రిమూర్తి రూపం. ఎందుకంటే కృష్ణను బ్రహ్మదేవుడు వెళ్లి నారాయణ అడిగితే ఆయన కమండలంలో నీరు పంపించారు. బ్రహ్మతో సూచింపబడినటువంటి స్వరూపం నారాయణ రూపం కృష్ణగా అవతరించింది. మధ్యలో శివస్వరూపం వేణిగా వచ్చి దానిలో కలిసింది. అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపమే కృష్ణానది. అలాంటి నదిలో మీరు స్నానం చేస్తున్నారు అంటే గురుదేవుని యొక్క ఒడిలో స్నానం చేసినట్లే మీరందరూ కూడా. అందుకోసమే నిన్న చెప్పాను, ఆ బాత్రూంలో స్నానం చేయకండి. గురుపూర్ణ ఉత్సవాల్లో అందరూ బాత్రూంలో లైన్ కడతారు అక్కలు అమ్మలు. దయచేసి ఈ 2 రోజులు మాత్రం దాని జోలికి వెళ్లకుండా గురుదేవుని హృదయంలో ఆయన ఒడిలో స్నానం చేయండి, ఆయన ఒడిలోనే ఆడుకోండి. అది కూడా జాగ్రత్తగా, ఎందుకంటే మా దగ్గర ఉండేటువంటి కొందరు దొంగలు ఆ నదిలో ఉండేటువంటి కడ్డీలు పీకెళ్ళిపోయారు. ఆ పీకెళ్ళినప్పుడు తుంచి పీకెళ్ళారు. కింద దాని కొనలున్నాయి, అవి చాలా ఇబ్బంది పెట్టచ్చు మిమ్మల్ని. నదిలోకి వెళ్ళాక స్నానం ఎక్కువ చేయండి. బయట కూర్చుంటే బకెట్ల దూరం చేయండి, బకెట్లు తీసుకెళ్లి చేయండి. పాదాల మండ దగ్గర ఆ గొడవ లేదు, నదిలో ఆమూల కూడా ఆ గొడవ లేదు. ఇక్కడ ఎదురుగా మనం సరిగ్గా నా రూమ్ వెనక ఉండేటువంటి నదిలోనే ఆ ఇబ్బంది ఉంది. జాగ్రత్త అని మళ్ళీ చెబుతూ మరి ఇద్దరు మహాత్ములు, మహాత్ముల దర్శనం దుర్లభం అంటారు. దుర్లభం అండి, చాలా ఈజీ కదా. ఎక్కడంటే అక్కడ కనబడుతున్నారుగా గురువులు. ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తారు. బా మహాత్ములు కనపడ కష్టం. సరే, శుద్ధులభమైనటువంటి ఈ క్షేత్రంలో ఇద్దరు మహాత్ములు ఉన్నారు. వాళ్ల మాటలు కూడా కొంతసేపు విని, ఎందుకంటే మాటలు చెప్పేటువంటి గురువులు అక్కడ ఆదిపుడి మన మోహన్ రావు గారు, ధ్యాన మందిరం యోగా శిక్షణ గురుగారు వచ్చారు. ఈ పక్క మహాపండితుడు భక్తి టుడేలో అనేక వ్యాసాలు రాస్తున్నటువంటి రామకృష్ణ వచ్చి ఉన్నాడు, మాతాజీ ఉన్నారు. మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. చూద్దాం రేపు ఇంకా కొంచెం విశాలంగా. ఇప్పుడు రామకృష్ణ గారు 2 మాటలు చెప్తారు. ఆ తర్వాత అశ్వత్థనారాయణ గారు కూడా వారి వాక్కును కూడా కొంచెం వినిపిస్తారు. తర్వాత భజన, ఆ తర్వాత భోజనం, ఆ తర్వాత నిద్ర. నిద్రపోయేవాళ్ళు నిద్రపోవచ్చు, కూర్చున్నవాళ్ళు కూర్చోవచ్చు, చర్చించుకోవచ్చు. ఎలా సిద్ధ అంటే బ్రహ్మం గారు ఒకసారి బయటకు వచ్చారంటే మండలంలో ఉంటే సిద్ధుడు పక్కన ఉన్నాడు. అలా చూశారు బ్రహ్మం గారు, ఎక్కడెక్కడో ఎవరెవరో రకరకాలుగా ఉన్నాడట. కొందరు గంజాయి తాగుతున్నారు, కొందరు భయం చేస్తున్నారు, కొందరు ధ్యానం చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, యోగాభ్యాసం రకరకాలుగా కూర్చున్నాడు. కొందరు ముచ్చట్లు చేస్తున్నారు, కొందరు హాయిగా పండుకున్నారు, రకరకాలుగా కనబడ్డారు. అందరూ చూసి, సిద్ధా ఏమిట్రా ఇది అంటే, ఏం చేస్తాం గురువు, ఎవరి లోకం వారిది అన్నారు. ఏం చేస్తాం గురువు, ఎవరి లోకం వారిది అన్నారు సిద్ధుడు. అలాగే మీరు కూడా ఎవరి లోకంలోకి వాళ్ళు వెళ్తే వెళ్ళండి, ఏం అభ్యంతరం లేదు, ఇప్పుడు మాత్రం మా లోకంలోనే ఉండండి. సద్గురు మహారాజ్ చందనా, నీ గురుగారు పెట్టలేము కదా ఈ పిల్ల, మన మాటలు బంధిస్తుంది,
మాటలు బంధించేటువంటి మాయ పిల్ల అలా, మాటలు మాటలు బంధించే మాయ పిల్ల. పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈ గురు పూర్ణిమ నాడు మానవ జాతికి సంబంధించినటువంటి మనము ప్రస్తుతం మనం ఎక్కడున్నాము, ఇంకా ఈ గురు పూర్ణిమ తర్వాత తర్వాత గురు పూర్ణిమ వరకు మనం ఏం చేయాలి అనే నిర్ణయాలు తీసుకోవాలి. ఇందాక దత్త స్వరూపుడైన బాబా గారు మీకు చాలా స్పష్టమైనటువంటి పెట్టుకుంటారు, చాలా స్పష్టమైనటువంటి దిశ ఇచ్చారు. ఆ దిశని మీరు ఆయన ఒక తేల్చి తేల్చి చెప్పటం, ఎందుకంటే గట్టిగా సుత్తి పెట్టి కొట్టదలుచుకోలేదు మిమ్మల్ని, కానీ కొట్టేది ఏదో కొట్టేశారు ఆయన. అంచేత మీరు గుర్తించలేదేమో ఎక్కడ దెబ్బ కొట్టారో, కాస్త చూసుకుంటే తెలుస్తుంది అని ఆయన చెప్పిన మాటలకి మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కాస్త జాగ్రత్తగా తీసుకుందాం. ఇన్నాళ్ళు మనం చేస్తున్నటువంటి తప్పు ఏంటి అంటే, చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పే, మొదటి రోజు కాలేజీకి వస్తారు, మళ్ళా పరీక్షలు రాయటానికి కాలేజీకి వస్తారు. ఈ మధ్యన సినిమాలు చూస్తూ ఉంటారు, చదువు గురించి పెద్దగా పట్టించుకోరు. స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు, అది వేరే విషయం. కానీ నిజంగా పరీక్షకు ఒక మూడు రోజుల ముందో నాలుగు రోజుల ముందో అసలు పుస్తకాలు తీస్తారు. నా జీవితంలో జరిగిన సంఘటన ఏంటి అంటే, బీఎస్సీ చదువుతున్నప్పుడు రెండు రోజులకి కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఉంది అనుకున్నప్పుడు మొట్టమొదటిసారి కెమిస్ట్రీ బుక్ కొన్నాను. అప్పుడు అంచేత నేను మిమ్మల్ని ఏం అంటాం లేదు, నాకు తగిలిన దెబ్బ గురించి చెప్తున్నాను ఆయన చెప్పిన మాటల్లో. అదే తప్పు ఆధ్యాత్మిక జగత్తులో చేస్తున్నాం మనం. సమయం గడిచిపోతోంది, వస్తున్నాము వెళ్తున్నాము, కానీ ఎప్పుడూ కూడా మనము అసలు ఎందుకు వచ్చాము ఎందుకు వెళ్తున్నాము అనేది మనకి తెలియకుండా కోరికలు తీర్చుకోవద్దు అని ఏ గురువు అండు. తల్లి తండ్రిని తప్ప ఇంకవన్నీ బాధ ఏదైనా ఉంటే తల్లిదండ్రులను అడగాల్సిందే, అడగొద్దని అంటలే, చేయమని అంటలేవాడు. కానీ వాళ్ళందరికీ బాధ ఏంటి అంటే, అసలు అడగవలసింది మీరు అడగటమే కాదు, అసలు ఉందని కూడా మర్చిపోయారా అనే అనుమానం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తున్నాం. మరి ఆ శ్రీపాద శ్రీవల్లభుని యొక్క ఆ అనుగ్రహాన్ని ఆయన చరిత్ర చదివితే తెలుస్తుంది మీకు, ఎన్ని రకాల లీలలు చూశారు. మరి 700 సంవత్సరాల వరకు అలాంటి లీలలు జరిగినటువంటి ప్రదేశాన్ని ఉపయోగించుకోవాలి అని ఒకరికే తట్టింది, ఆయన ముందే మనం కూర్చుని ఉన్నాం. అది ఏదో క్యాజువల్ గా చెప్పినట్టుంది తప్ప, ఆ సంఘటన వెనకాతల ఆ అద్భుతమైనటువంటి దత్తావతారము తనలాంటి వాళ్లకే కదా చెప్తుంది. లైక్ అట్రాక్ట్స్ లైక్ అని ఇంగ్లీష్లో సామెతుంది. చెప్పింది అవగాహన అవుతుందా? దెబ్బ కరెక్ట్గా పడలేదా? మరి మన ప్రవర్తన కానీ మన జీవిత విధానం కానీ ఎవరి చరణాల వద్ద ఎక్కువ గడవాలి? మరి అది గడుపుకోగలుగుతున్నావా? పీఠాధిపతులు వస్తున్నారు, మహాత్ములు వస్తున్నారు, వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ల వాళ్ల కార్యక్రమాలలో వాళ్ళు అనేక మంది బాధలు భరించడానికి ఉండలేక వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి వాళ్ళకి ఖచ్చితంగా నాకు తెలుసు ఇక్కడే ఉండాలని ఉంటుంది, కానీ ఇక్కడికే ఉండగలిగేటటువంటి మనము. నేను చాలా మందికి డైరెక్ట్ గానే ఒక మాట చెప్తూ ఉంటాను, నాకు తెలియదు అది చెప్పొచ్చో చెప్పకూడదో. ఇంజనీరింగ్ కాలేజీలో చదవటానికి ఉన్న ప్లేస్ నుంచి ప్రతిరోజు 64 కిలోమీటర్లు వెళ్లి మళ్ళా తిరిగి 64 కిలోమీటర్లు వచ్చే స్టూడెంట్స్ నాకు తెలుసు. మీకు తెలుసు అలాంటి వాళ్ళు ఉన్నారని? ఉన్నారు కదా. మరి ఇక్కడే ఉంటో ఈ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ ఎందుకు వాళ్ల వాళ్ల పనులు నిర్వర్తించుకోలేరు అనేటటువంటి అతి సాధారణ ప్రశ్నకి మీరు నిజాయితీగా జవాబిచ్చుకుంటే అర్థం ఏమొస్తుందంటే మీకు చదవాలని లేదు. ఈ గురు పూర్ణిమ నాడు మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి. నిజంగా మనం గురు పూర్ణిమ దగ్గరికి గురువు మీద భక్తితో వచ్చామా, శ్రద్ధతో వచ్చామా, లేక ఏదైనా దండుకుని వెళుతోదామా, 4-5 కాగితం ముక్కలు గురువుకి ఇచ్చేసి గురువు ఇవ్వగలిగేటువంటి అమూల్యమైనటువంటి సంపద దోచేసుకుంటున్నాం మనం. కొంచెం నా భాష మీకు నచ్చకపోయినా గురు పూర్ణిమ నాడు ఈ మానసిక స్థితి లేకపోతే గురువు దగ్గర నుంచి మేము ఏం పొందలేము. మిమ్మల్ని మీరు మనల్ని నేను చెప్పే కదా, నా దెబ్బ నాకు తగిలిందని చెప్తూనే ఉన్నా కదా, అంచేత నేను మిమ్మల్ని అంటానే నాకు తగిలిన దెబ్బల గురించే చెప్తున్నాను. మన అందరికీ ఒకేలాంటి దెబ్బలు తగులుతాయి కనుక నా దెబ్బలే మీ దెబ్బలు. అక్కడ మనం లైక్ అట్రాక్ట్స్ లైక్ గా వచ్చావు. చేత ఈ గురు పూర్ణిమ నాడు మీరు మొట్టమొదట నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, గురువు దగ్గర మనం ఏం నేర్చుకోవటానికి వచ్చాం? ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తున్న స్టూడెంట్ ఇంజనీర్ అవుతాడు, మరి మెడికల్ కాలేజీకి వెళ్ళినటువంటి స్టూడెంట్ వ్యాపారస్తుడు అవుతాడు, అవునా? తెలుసా ఖచ్చితంగా మీకు మెడికల్ కాలేజీ చదువుతున్నవాడు? షూరా. ఎంఎస్సీ ఫిజిక్స్ చదువుతున్నవాడు ఫిజిసిస్ట్ అవుతాడు, కెమిస్ట్రీ చదివినవాడు కెమిస్ట్ అవుతాడు. మరి గురువు దగ్గరికి వచ్చినవాడు గురుభక్తుడు కాదు, గురువే అవ్వాలి. మీకు అది అర్థం కావటం లేదు. అక్కడ మనం గురుద్రోహం ఏం చేయటం లే. ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లి ఇంజనీర్ గురువులు వాడికి పాఠం చెప్తే వాడు ఇంజనీర్ అవుతే, మెడికల్ కాలేజీలో డాక్టర్స్ వాళ్ళకి పాఠాలు చెప్తే వాళ్ళు డాక్టర్లు అవుతే, మరి గురువు దగ్గరికి వచ్చాక గురువు అవ్వాలి. అక్కడ అహంకారం గురించి నేను మాట్లాడటంలే. అందుకే దీన్ని మా గురుదేవులు వైజ్ఞానిక ఆధ్యాత్మికత అనేవారు. సైన్స్ ఏంటి అంటే న్యూటన్స్ లా చదివినవాడు న్యూటన్స్ లా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు, అవునా కాదా? న్యూటన్స్ లా చదువుతాడు ఫిజిక్స్ లో, చదివేక వాడికి తెలుసు న్యూటన్స్ లా ఎలా ఉపయోగించుకోవాలో. కానీ న్యూటన్ అంత బుద్ధిమంతుడా వాడు? వాడికి అంత శక్తి ఉందా? లేదు. కానీ వాడు న్యూటన్ అయ్యాడు. ఉదాహరణ అర్థమవుతుందా? గురువు యొక్క ఆ అత్యున్నత స్థాయికి మనం వెళ్ళలేము, అది అసంభవం అది. కానీ సైన్స్ చదువుతున్న వాళ్ళు అందరూ సైంటిస్టులు కాదు, కానీ సైన్స్ చెప్పిన ప్రతి నియమాన్ని వాళ్ళ జీవితంలో ఉపయోగించుకుని ఈనాడు ప్రపంచానికి ఈ స్థితికి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కడు ఇప్పుడు సైన్స్లో ల్యాబొరేటరీస్లో సైంటిఫిక్ ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్న వాళ్ళు సైంటిస్టులు కాదు, సైంటిస్టులు చెప్పిన నియమాలు ఉపయోగించుకుని మనకి సంపదనంతా ఇచ్చారు, యాంత్రిక సంపదనంతా ఇచ్చారు. మరి గురువుల దగ్గరికి వెళ్తే ఆధ్యాత్మిక సంపద మనం తీసుకోవాలి కదా. కానీ ఆధ్యాత్మిక సంపద అంటేనే ఏంటో తెలియదు మనకి. ఎంత భయపడి అంటారో నేను గురువుని అవుతానా, ఆహా గురుభక్తులు అవుతాం. గురువులు అవ్వండి, కానీ గురువులు అయిన భావం అర్థమైందా? ఐన్స్టీన్ చాలా గొప్ప మేధావి సైన్స్లో. చాలా చోట్ల ఈనాటికి కూడా ఐన్స్టీన్ యొక్క బ్రెయిన్ని ఎనలైజ్ చేస్తున్నారు, ఎక్కడ ఆయనకి అంత దివ్యమైనటువంటి జ్ఞానం వచ్చిందని. ఇప్పటికీ సైకాలజిస్ట్ పట్టుకోలేకపోయారు, జరుగుతున్నాయి రీసెర్చ్లు. కానీ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఐన్స్టీన్ మాత్రము పెద్ద గొప్పవాడు అనుకున్నాం, గొప్పవాడు కాదు. తన బ్రెయిన్లో 10% మాత్రమే ఉపయోగించుకున్నాడు, మిగతా 90% వదిలేశాడు. తెలియదు అతనికి ఎలా ఉపయోగించుకోవాలో ఐన్స్టీన్కి. మొత్తము ప్రపంచంలో సైంటిస్టులందరికీ కూడా సూపర్ సైంటిస్ట్ అయినటువంటి వివేకానంద గురించి సైంటిస్టులో అర్థం చేసుకున్నది ఏంటి అంటే, తన బ్రెయిన్ని అతను ఎంత ఉపయోగించుకున్నాడు. మరి గురువులు మీకేం నేర్పుతారు, 100% మీ బ్రెయిన్ ఉపయోగించుకునేటటువంటి జ్ఞానం ఇవ్వడానికి వచ్చారు అంటే మీరు ఐన్స్టీన్ కంటే ఎంత గొప్పవారు అవుతారో ఆలోచించుకోండి. అసలు అది అవగాహన వస్తోందా? చెప్పారు ఆయన 18 అధ్యాయాల గురించి చెప్పారు, అంతకుముందు సప్త సప్త అని చెప్పారు. అర్థమైందా? మళ్ళా గుర్తు చేసుకోండి. ఆయన చెప్పి ఉండొచ్చు మీరు మీ లోకాలకు వెళ్ళిపోండి, ప్రస్తుతం ఈ లోకల్లోనే ఉండి అని. కానీ నా కోరిక ఏంటి అంటే, మీరందరూ ఈ లోకల్లో ఉండండి. ఆయన చెప్పింది ఏంటో అర్థం చేసుకోండి. ఆ 7 లోకాలు అర్థం కాని వాళ్ళకి 3 ఆర్లుగా వచ్చింది. షట్కాలన్నారు భగవద్గీతలో దాన్ని, కర్మ భక్తి జ్ఞానయోగాలు. మనకు అర్థమయ్యే భాషలో అర్థం చేసుకుందాం. దానికి మీరు ఈ రాత్రి రేపు నిర్ణయించుకోండి. మీరు ఆ దారం మట్ట ఎలా వెళ్తారు? మీరు దారేంటో చెప్పింది అర్థం చేసుకోండి. ఇది చెప్పగలిగినా మీకు చాలు. ఐన్స్టీన్ అంత గొప్ప మేధస్సు కలిగినటువంటి ఐన్స్టీన్ కంటే ఇంకో 90% ఎక్కువ మీకు బ్రెయిన్ డెవలప్ అవుతుంది ఈ మార్గంలో. ఈ మార్గంలో వెళ్ళాలి అంటే కర్మ భక్తి జ్ఞానం ఈ మూడింటిని వేరు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దత్తుని యొక్క ఆ 3 శిరస్సుల్లో ఉన్నటువంటి భావం ఏంటి అంటే, జ్ఞానం వేరుగా చేసి జ్ఞానయోగానికి వెళ్ళిపోతే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. తప్పంటే ఎక్కడికో వెళ్ళిపోతావు, కానీ ఆ పంధా ఏంటి, ఒక దిశలో ఎక్కడికో వెళ్ళిపోతుంది, మిగతా దిశల్లో ఖాళీగా ఉంటుంది. భక్తిలో వెళ్ళిపోతే, కర్మలో వెళ్ళిపోతే, వద్దు, మూడింటిని కలపండి. కర్మ భక్తి ఈ మూడు కలవాలి మనకి. ఈ మూడు కలవటానికి తగినటువంటి 3 అంచెలలో కట్టినటువంటి భవంతి గురించి ఆయన చెప్పారు తప్ప, ఆ భవంతి మీరే అని ఆయన చెప్పటంలో ఉద్దేశ్యం. మళ్లీ చాలామంది ఈ మాట చెప్తే నేను కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. నేను మళ్లీ మళ్లీ చెప్పాల్సి వస్తుంది, ఆయన నువ్వు విద్యాలయానికి వెళ్తే విద్య అక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది కాదా? ఇంజనీరింగ్ చదివితే ఇంజనీరింగ్ వాడు అక్కడి నుంచి నేర్చుకుని తన బుర్రలో పెట్టుకొస్తాడా, లేకపోతే అక్కడ వదిలేస్తాడా? అక్కడ వదిలేసి వస్తే ఏమవుతుంది? ఇంజనీర్ అవడు. అంచేత ఈ భవంతికి మీరు వచ్చాక ఆ 3 మీకు అర్థమైపోయి ఆ జ్ఞానంతో మీరు వెళ్ళాలి. ఒక రోజులో వెళ్ళగలరా? అసలు అది అర్థం అవటానికి ఎంత టైం పడుతుందో. అంచేత మీ అందరూ కూడా నెలకి కనీసం 1 వారం రోజులు ఇక్కడ ఉంది. దానికి తగినటువంటి సాధనలు చెప్పటానికి ఆ మార్గంలో చాలా స్పష్టంగా తన బాధ్యత నేను తీసుకు మీ బాధ్యత నేను తీసుకున్నాను అని చెప్పారు. వేస్తూ ఉంటాను గట్టిగా దెబ్బ. కానీ దేనికి, ఎందుకు కొడతారు? కోపం వచ్చా? మీ మీద ఏదైనా కసి ఉందా? ఎందుకు? మిమ్మల్ని కరెక్ట్గా చేసి ఆ జ్ఞానాన్ని మీ బుర్రలోకి ఎక్కించుకోవటానికి. అంచేత గురు పూర్ణిమ నాడు పెద్ద లెక్చర్స్ గురించి నేను ఎప్పుడు కూడా ఆశించను. మీలో ప్రతి నెల ఈ 1 వారం రోజులు నేను వచ్చి ఇక్కడ ఉంటాను. ఉద్యోగాలు అవి చేస్తూ ఉంటే 60 కిలోమీటర్లు వెళ్లి 60 కిలోమీటర్లు మీరు తిరిగి రాగలిగితే ఇంజనీరింగ్ చదువుకోవటానికి ఇంత అద్భుతమైనటువంటి సిద్ధక్షేత్రంలో ఉంటూ ఆ 7 రోజులు అలా వెళ్లి రాలేరా? అవి చర్చించుకోండి. దాని ప్రకారం కనుక మనం వెళ్తే గురువులు మిమ్మల్ని ముంచేస్తారు జ్ఞాన సముద్రంలో, అమృత సముద్రంలో. కానీ మనం మునగటానికి రెడీగా లేము. మీరు కాస్త మిమ్మల్ని మీరు సమర్పణ చేసేసుకుని మీరు చెప్పిన మార్గంలో మేము ఉంటాము. కానీ అది తెలుసుకోవటానికైనా మీరు ఇక్కడుండి వినాలి. నేను ఎప్పుడో ఒకసారి కాలేజీకి వెళ్తాను, మీరు ఫీజు కట్టేయండి నాన్న అని మీ పిల్లవాడు ఎవడైనా అంటే ఏం చేస్తారు? కట్టేస్తారా? ఒకవేళ కట్టేశాక వెళ్ళకపోతే ఏం చేస్తారు? మరి అది కూడా నిర్ణయించుకోండి. కానీ దానికి కాదు, నేను భయపెట్టడానికి కాదు చెప్తున్నాను. ఏదైనా అద్భుతమైనటువంటిది, సహస్రార సిద్ధి అని పేరు దానికి. దాన్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు మీరు ఒక వారం రోజులు ప్రతి నెల మీ టైం టేబుల్ మీరు వేసుకోండి. ఆయన మార్గదర్శనంలో ఉంటాము, ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటాము. దీనికి తగిన వాతావరణం కనుక ఈ గురు పూర్ణిమ నాడు ఆయనకి మన దక్షిణగా ఇస్తే దానిని నిజంగా మీరు గురు పూర్ణిమకి వచ్చారు అని నేను ఆశిస్తాను. మా స్నేహితులందరికీ అదే చెప్తాను, ఇప్పుడు కూడా అదే మీకు చెప్తున్నాను. జై గురుదేవ్.
ఆచరణలో చాలా కష్టం సార్ మీరు చెప్పేది.
అది మీరు నిర్ణయించుకోవాలి. దాని గురించి మాకెందుకు? పెళ్లి చేసుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, డబ్బులు బ్యాంకులో దాచిపెట్టుకోవడానికి, అవన్నీ చేసినప్పుడు దానికోసం ఎన్ని సత్తగా ఉద్యోగం కోసం ఎన్ని తిప్పలు పెట్టారు? ఎంతమంది తెలిపింటారు? అల్లుడు కావాలంటే ఎంతమంది తెలిపింటారు? ఎంతమంది మొక్కింటారు? మంచి అల్లుడు తప్ప కోడల కోసం ఎంత తిప్పలు పెడతారు? అక్కడ తిప్పలు పడడానికి ఎంత సాహసించి ఎంత ప్రయత్నం చేసి ఎంత దృఢంగా ప్రయత్నం చేస్తారో అంతకంటే ఎక్కువ ప్రయత్నం చేస్తే ఇది కూడా సఫలమవుతుంది. కాదు అనేది మానవుడు సాధ్యం కాదే లేదు. మానవుడు తలకాయలో సాధ్యం కాదని ఉంటే అది సాధ్యమే కాదు. ఎందుకు వచ్చింది అంటారా బాబు? అంత దూరం పోవడము, హాయిగా ఇంట్లో ఉంటే ఈయన ఎట్టయినా ఉండొచ్చు, ఏం తిన్నా తినొచ్చు, పెళ్ళాన్ని ఏమడితే తిని పెడుతుంది, పొలవాళ్ళు ఉండి అన్ని పెట్టరు, వాళ్ళు పెట్టింది ఏం కావాలి, వాళ్ళ కోసం టీనే తాగాలి అని అనుకుంటే అసాధ్యమే. ప్రయత్నం చేయడు పుల్లారెడ్డి గారు, యత్నే ఇచ్చే సఫలం కృతహ. ప్రయత్నం చేయగా చేయగా పలువురు సాధనలో పడతారు. అధ్యాయులు అంత ఇప్పుడు మన అశ్వత్ నారాయణ స్వామి గారు కూడా వారు మంచి మార్గలు, వారు చాలా మందిని మంచి మార్గంలో తీసుకొస్తున్నారు. గురు దత్తాత్రేయ పరంపరలోనే ఉంటున్నారు, దత్త చేతురాన్ని చూస్తున్నారు. దత్తాత్రేయ అనుగ్రహ సౌరభాన్ని కొద్ది కొద్దిగా అనుభవం తెచ్చుకుంటూ ఉన్నారు, శిష్యులకు కూడా అందిస్తూ ఉన్నారు. ఒక పక్కనేమో తల్లి గాయత్రి సృహం, గాయత్రి తత్వాన్ని ప్రచారం చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి, ఆ తత్వ విచారణ చేస్తున్నటువంటి వ్యక్తి రామకృష్ణ. ఇది ఒక అమ్మవారి తత్వం. ఇక్కడ త్రిమూర్త్యాత్మకమైనటువంటి గురుదేవుని ఆరాధిస్తూ ఆయన పరంపరలో వెళుతున్నది గోతోత్సవం. ఈ రెండు మన మధ్య కూర్చొని ఉన్నాయి. వాడు నిజంగా మీరు ధన్యజీవులే. ఊహించుకుంటే, ఊహించుకోకపోతే ఏం లేదు, ఊరికే రెండు గంటల సేపు కూకబెట్టి సోది చెప్పారా బాబు అనుకుంటా. సరే అనుకుంటే అనుకోండి, అనుకోవడం మీ కర్మ, చెప్పడం మా కర్మ. ఇది అదిలో మైక్ పెట్టేస్తుంది మా పర్వాలేదు. ఈయన మాటలు కూడా బంధించి ఆయన మాటలను కూడా బంధించి
స్తపకాయ ధర్మస్య సత్యధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపాతమహం వందే పరమానందమాధవం. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోపదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలో గురో కృప. పవిత్రమైనటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రమైనటువంటి శ్రీపాదవల్లభ క్షేత్రమునందు ఈరోజు సద్గురువులు గురు దత్తాత్రేయుల యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందినటువంటి వాళ్ళు శ్రీ విఠలానంద బాబా గారి సమక్షంలో మనమంతా కూడా ఇక్కడ కూర్చొని గురువు యొక్క మహిమలను, గురువుల యొక్క తత్వాన్ని, గురువుల యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా ఈ గురుపూర్ణ సందర్భంగా మీరంతా పొందుతూ ఉన్నారంటే చాలా సంతోషదాయకమైనటువంటి రోజు, పవిత్రమైనటువంటి ఈ రోజు. ప్రతి మనిషికి కూడా ఒక ఆశయం అనేది ఉంటుంది. దానికి ప్రతి మనిషికి శ్రద్ధ అనేది చాలా అవసరం. మనం ఇక్కడ రావడానికి ముందు కొన్ని గంటలు గాని, కొన్ని రోజులు గాని, కొన్ని నెలల ముందు ఒక ప్లాన్, మన యొక్క సంకల్పాలు, మనలో ఒక దృఢమైనటువంటి సత్సంకల్పం వల్ల మనం ఇక్కడికి మనందరం చేరగలిగినాం. అందుకే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ వ్యాసాయ విష్ణురూపాయ అంటే ఏమి, వ్యాస మహర్షి అన్నటువంటి వాడు విష్ణు స్వరూపము. తర్వాత భగవద్గీతలో చెప్పాడు, ఋషులలో వ్యాసుడు నేనే అని. కాబట్టి మనం ఈరోజు కృష్ణానది తీరములందు చేసుకున్నటువంటి ఈ గురుపూర్ణ మహోత్సవ కార్యక్రమానికి కృష్ణుడు, తర్వాత వ్యాసుడు, శంకరుడు అంటే విష్ణు అవతారమైనటువంటి వ్యాసుడు వేదాలని భాష్యం రాస్తే దానికి మన యొక్క శంకల వాళ్ళు శివాంశ సంభూతులై కాశీ నుంచి కన్యాకుమారి వరకు తిరుగుతూ జ్ఞాన సరస్వతి అయిన వేద మాతను అక్కడక్కడ నాలుగు పీఠాలుగా ఏర్పాటు చేసి ఆయన చిరంజీవిగా బాధరాయణుడుగా మన చరిత్రలో నిలిచిపోయారు. కాబట్టి వీళ్ళంతా కూడా మన కోసము ఎన్నో గ్రంథాలని, ఎన్నో క్షేత్రాలని, ఎన్నో పవిత్రమైనటువంటి వాక్యాలని, మహావాక్యాలని మనకు అందించారు. అయితే ఇది పొందడానికి శ్రద్ధ చాలా అవసరమైనటువంటిది. భగవద్గీతలో శ్రద్ధ గురించి స్వామి శ్రీకృష్ణ పరమాత్మ 18 సార్లు చెప్తాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియా. శ్రద్ధ కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని పొందుట అర్హుడు. ఎక్కడైతే శ్రద్ధ ఉంటుందో అక్కడ భక్తి ఉంటుంది, ఎక్కడైతే భక్తి ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది, ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ సంపూర్ణమైన గురు తత్వం ఉంటుందని మనకు భగవంతుడు భగవద్గీతలో ఎన్నో సార్లు చెప్పాడు. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది క్షేత్రం యొక్క మహిమ. చాలా మహిమాన్వితమైనటువంటిది ఇది. ఈ యొక్క కురంగడ్డ అన్నటువంటి క్షేత్రము అగ్నిస్వరూపంగా వెలుగొంగుతూ ఉంది. అగ్నిస్వరూపం అంటే జ్ఞానస్వరూపం. అది ఇక్కడ మీ పాపాలను పటాపంచల చేయనటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ వీచే గాలి పవిత్రం, ఇక్కడ ఉండే చెట్టు ఆ గురుదేవుని యొక్క స్వరూపమే, ఇక్కడ రాయి, రప్ప, చెట్టు, గుట్టు ఏదేది ఉందో అదంతా గురు స్వరూపంగానే మీరు భావించాలి. ఇక్కడ వచ్చినటువంటి అంతా కూడా మీరంతా కూడా శ్రీపాదాల యొక్క స్వరూపమేని మేము మిమ్మల్ందరి కూడా మనస వాచ కర్మణ నమస్కరిస్తూ మిమ్మల్ందరినీ కూడా అద్దంలో చూసుకున్నట్లుగా మిమ్మల్ందరినీ కూడా దత్త స్వరూపులుగా, గురు స్వరూపులుగానే మేము అభివర్ణిస్తున్నాం. మనం ఇక్కడందరూ వచ్చినామనుకుంటే రాజకీయ నాయకులకు సభ, దొంగలకు సభ, ముఠాలకు సభ, అన్ని రకాల ఇక్కడ సభలు ఉన్నాయి. కానీ ఇది గురు సభ. ఈ సభలో ఉన్నటువంటి అందరూ కూడా గురువు వేరు కాదు, శిష్యుడు వేరు కాదు. మేము పైన కూర్చోవచ్చు, మీరు కింద కూర్చోవచ్చు, కానీ మీరే గొప్పవాళ్ళు. మేము చెప్పేదంత ప్రతిదీ వింటూ ఉన్నారు, మమ్మల్ని మీరందరూ గమనిస్తున్నారు. మీ యొక్క స్వరూపాన్ని మాలో మీరు చూసుకోగలుగుతున్నారంటే ఈ రోజు ఎంత పవిత్రమైనటువంటి దినమో మనం ఊహించలేకపోతున్నాం. కాబట్టి ధ్యానమూలం గురువర్మూర్తి, నువ్వు ఒకవేళ ధ్యానం చేయాలనుకుంటే గురు స్వరూపాన్నే నువ్వు ధ్యానం చేయాలి. పూజ చేయాలనుకుంటే నువ్వు గురు పాదాలనే పూజ చేయాలి. మంత్రం ఉచ్చరించాలనుకుంటే శ్రీ గురు దత్తాత్రేయులు అనేది చెప్పాలి. కారణమేమంటే మంత్రమూలం గురువర్ వాక్యం, గురువు యొక్క మహిమాన్వితమైన వాక్యము, గురువు నుంచి వచ్చిన శబ్దము, అది నీ యొక్క పాపాలను పటాపంచ చేసే శక్తి ఉంది. తర్వాత గురువు యొక్క మహిమలో అనంతము, ఏమైనా చేసే శక్తి గురువుకుంది. దేవతలు శాపగ్రస్తులు చేస్తే గురువు తృతిలో తీసేయగలడు. ఎందరో మహనీయులు, ఎన్నో మన పురాణాల్లో, ఎన్నో వైదికమైనటువంటి మన యొక్క సంస్కృతిలో రకరకాలైనటువంటి దేవతలు ఇచ్చిన శాపాలని గురువు తృటిలో తీసి పారేస్తున్నాడు. కాబట్టి గురువే సర్వలోకానాం బిజశే భవరోగినం నిదయే సర్వ విద్యానాం, అంటే గురువే సర్వలోకాలు, 14 లోకాలు దేని వల్ల నిలబడి ఉన్నాయంటే గురువు యొక్క శక్తి వల్లనే. బిజశే భవరోగినం, ఈ రోగాలన్నీ పోవాలనుకుంటే గురు వాక్యముతో, గురు యొక్క స్వరూపముతో, గురు యొక్క మాటతో, గురు యొక్క స్తోత్రముతో, గురు యొక్క పూజతో, గురు యొక్క చల్లని చూపుతో మాత్రమే పోతాయి. సంసారం సాగరం ఘోరం, ఈ సంసారం దాటుకోవాలనుకుంటే ఘోరమైనటువంటిది తత్సుమిచ్చతయో నరః, కాబట్టి ఇటువంటి సంసారాన్ని దాటగలగాలంటే గురువు యొక్క పాదాలను ఆశ్రయించాలి. గురువు పాదాలు అన్నట్టు నావనే ఆశ్రయించాలి, గురువు యొక్క స్వరూపాన్ని ఆశ్రయించాలి. కాబట్టి ఈ యొక్క తీర్థక్షేత్రము మహిమాన్వితమైనటువంటిది. నేను ఎన్నో క్షేత్రాలు దర్శించా. మొట్టమొదటిగా నాకు దత్త స్వరూపము నర్సోపవాడి. నేను ఒక్కసారి కొలహాపుర మహాలక్ష్మి టెంపుల్ వాళ్ళ ఒక లాడ్జ్ను చూడడానికి, వాళ్ళ ఇంట్లో పిల్లలు పెళ్లి కాకపోతే, పిల్లలు ఏదో ప్రాబ్లం జరిగితే నేను అక్కడ మొట్టమొదటిగా పోయా. పోతే 10 కిలోమీటర్ల దూరంలో నర్సమ్మవాడి అని ఉంది. వస్తానే నాకు ఆ వైబ్రేషన్స్, ఆ యొక్క మహిమాన్వితమైనటువంటి దాన్ని తట్టుకోలేకుండా పిచ్చోడు మాదిరి నేను వెళ్ళిపోయా. అక్కడ పోయేసి నీళ్లు దుంకడము, అక్కడ బయటకు రావడము, అందరూ చూసి ఎవరో దత్త స్వరూపులు అని చెప్పడము, అదేమేమో జరిగిపోయింది. అక్కడి నుంచి ఎంతోమంది తీసుకుపోయినా, అక్కడ కన్నులు కనిపించిన కన్నులు కనిపించినాయి, పిల్లలు కానీ పిల్లలు వచ్చినారు, అక్కడ ఏమేమి సంకల్పాలు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా నెరవేరినాయి. అక్కడి నుంచి అవదంబరం, నరసింహ సరస్సు తపస్సు చేసినట్టు ప్లేస్, అక్కడికక్కడే పోవడము, అక్కడ స్వామివారిని చూసుకున్నాం. తర్వాత నరసింహ సరస్వతి కొల్హాపూర్లో ఏ ఇంట్లో అయితే భోజనాన్ని స్వీకరించినాడో ఆ ఇంటికి పోవడము, వాళ్ళు మమ్మల్ని చాలా గౌరవించి పూజించి ఏదో జరిగిపోయింది. తర్వాత అక్కడి నుంచి గానగాపురం పోతూ ఉన్నా, గానగాపురం తర్వాత పిఠాపురం పోయినాను. పిఠాపురంలో ఆ శ్రీపాదుల క్షేత్రంలో అద్భుతమైనటువంటి ఒక సంఘటన జరిగింది. మా ఊర్లో ఒక హత్య జరిగితే అది ఎక్కడెక్కడో పోయి ఏమేమవుతూ ఉండే పరిస్థితుల్లో, స్వామి ఎందుకు నేనుండా, నువ్వేం నా దగ్గరికి రా అన్నాడు విజయ గారు. కృష్ణ పుష్కరాల్లో నేనుండా. కాబట్టి అటువంటి మహనీయుడు స్మర్తుగామి స్మరించిన వెంటనే వచ్చి పనిచేశాడు. ఎక్కడైతే మాకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది, జరిగి 20 అడుగులు పైకి వెళ్లిపోయింది కారు, అయితే దత్త అన్న మరి వచ్చినాడాయన, ఎట్లెత్తుకున్నాడు 20 కిలోమీటర్లు, ఒక ఏచర్ వచ్చి 60 కిలోమీటర్లు వచ్చి బుద్ధి కొట్టే దత్త అనే ఒక సౌండ్, ఆ సౌండ్తోనే స్వామి ఎంత చల్లగా కాపాడగలిగినాడు. కాబట్టి గురువు యొక్క మహిమాన్వితమైన ప్లేస్ ఇది. ఇటువంటి ప్లేస్ లో మీరందరూ కూడా ఈ కాలాన్ని ఇక్కడ సద్వినియోగపరిచి, బహునాం జన్మనామంతే జ్ఞానమాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమాత్మా సుదర్లభ, అనేక జన్మాలు ఎత్తిన పిదప మానవుడు విజ్ఞాని అయి నా యొక్క సమస్త స్వరూపాన్ని తెలుసుకుంటాడు. కాబట్టి అటువంటి మహిమాన్వితమైన ఒక క్షేత్రంలో మనమున్నాం. శ్రీకృష్ణుడు అర్జునుడు ఒకసారి కురుక్షేత్రము యుద్ధరంగంలో యుద్దం అనుకో ప్లేస్ చూడడానికి పోతారు. పోతే అక్కడ ఒక వ్యాఖ్యలు పోతారు, ఏమైనా కురుక్షేత్ర యుద్దం ఎక్కడ ధర్మంగా యుద్దం చేయాలా, అక్కడ తల్లిదండ్రులని మేనమామలన్నీ అన్నదమ్ములని ఇట్లా సెంటిమెంటల్ ఉండకూడదు, కాబట్టి పవిత్రమైనటువంటి స్థలాన్ని మనం దర్శించాలని చెప్పి అట్లా పోతూ ఉన్నారు. సాయంత్రం అయితే ఉంది, కృష్ణుడు అట్లా చెరుకట్టు మీద నడుస్తున్నాడు. ఆ చెరుకట్టు కట్ట లోపల హోల్ పడిపోయింది, కింద పక్కన భోజనం చేస్తూ ఉన్నారు. పక్కనే ఒక తల్లి కొడుకు తండ్రి, సరే అది ఎప్పుడైతే హోల్ పడిందో అది చెరువు తెగిపోతుంది, ఊర్లూర్లు కొట్టుకుపోతాయి, కాబట్టి కొడుకులు తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లోని తలకాయ తీసేసి ఆ రంధ్రాలకు పెట్టి అట్లే పూర్తి చేస్తాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడు అంటాడు, బావా ఇది పవిత్రమైన కురుక్షేత్ర సంగ్రామం, ఇక్కడే జరగాల, ఇక్కడ జరిగితే గాని నా అవతారం అయిపోదు, కాబట్టి అయితే ఇక్కడ మోహింపబడినాడు అర్జునుడు కూడా. నష్టో మోహ స్తుతుడుల బా అనేదంక అర్జునుడు కృష్ణుడు ఎన్నో రకాల 700 ఒక శ్లోకం చెప్పాడు, ఆయన్ని చాలా చాలా మార్పు చేశాడు. సరే తర్వాత మీకు ఒకటే మనం ఏమంటే, కృష్ణుడు అర్జునుడితో లాస్ట్లో చెప్తూ బావా నేను యజ్ఞయాగాదులు చేయలేను, నేను నామాన్ని అనుష్ఠానం చేయలేను, పూజలు చేయలేను, మరి ఏం చేయాలా అంటాడు. అప్పుడు కృష్ణుడు అర్జున్తో చిన్న ఉపాయం చెప్పాడు,
మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమ్నాం నమస్కురు.
నువ్వెవరిని కూడా నువ్వు టెంకాయలు తీసుకొచ్చి పూజలు చేసి వ్రతాలు చేసేది కాదు, కాని నా భక్తులైనటువంటి వారు ఎవరైనా కనిపిస్తే మన్మనాభవ మద్భక్తో ఎవరైతే నన్ను హృదయపూర్వకంగా ఉపాసన చేసి ధ్యానిస్తున్నారో వాళ్లకి నీ తల వంచు, అంతే నీ సమస్త పాపాలు పోతాయి. సర్వధర్మాన్ పరిధ్యస్య మామేకం శరణం రజ అహం తా సర్వ పాపేభ్యో మోక్షిష్యామి మాచు సహ. కాబట్టి అహం పన్నంత పాపాలున్నా నన్నొక్కనే శరణ పొందితే నిన్ను సమస్త పాపాల నుంచి విడుదల చేస్తాను. కాబట్టి ఎందుకు అర్జునుడితో కృష్ణుడు అన్నాడంటే, అర్జునుడు శ్రీకృష్ణుడు గురువు కాదు ఎప్పుడైతే చేసుకున్నాడో అప్పుడు సర్వతన్మాన్ పరిత్యజ్య. కాబట్టి గురువు కాకోకుండా, గురువుని ధ్యానించకుండా, గురు పూజలు జరగకుండా ఎవరు కూడా పాపాలు పోయే వీలు లేదు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన సద్గురువులు దత్తాత్రేయులకు సంపూర్ణ అనుగ్రహం పొందినటువంటి అవతార పురుషుడైనటువంటి విఠలాభానంద స్వాముల వారికి, మాతాజీ గారికి మా హృదయపూర్వకంగా వందనాలు సమర్పించుకుంటూ, రామకృష్ణ గారికి మా హృదయపూర్వకంగా మీ తరఫున ఇక్కడున్నటువంటి అందరి యొక్క తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు అర్పించుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలకి మీరు హాజరైనందువల్ల ఇంతవరకు మీకున్నటువంటి సమస్త కలి దోషమాలు పోయి మీకు భగవంతుడు ఆ శ్రీపాద వల్లభుడు ఆయురారోగ్యశ్వర్యాన్ని ప్రసాదించి ధన కనుక వస్తువాహనాదులు ప్రసాదింపజేస్తూ, పుత్ర పౌత్రాభి కలగజేస్తూ, రుణ విమోచన గాని శత్రు విమోచన గాని సమస్త విమోచనలు కూడా గురువు ఆశీస్సులు పొందగలుగుతారని ఆశిస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నా. జై గురుదేవ.
ప్రయాణం బాగుండాలి అని నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలే. మీకు చెప్పలేదు రహస్యం. 2012 December 21 ప్రపంచంలో ఒక సిద్ధాంతం ప్రకారం సృష్టింపబడిన మాయా క్యాలెండర్ ఎందుకు తర్వాత రోజు లేదు క్యాలెండర్. ఆ తర్వాత ఏ రోజు వస్తుంది ఇక్కడ లేదు. ప్రపంచంలో రకరకాల ప్రళయాలను ముందుగానే ఊహించి చెప్పినటువంటి అవధూతలు, ప్రపంచ అవధూతలు, మహాత్ములు, ప్రపంచంలో ఉన్న మహాత్ములు రాబోయేటువంటి అనేక ప్రళయాల గురించి ముందుగానే చెప్పినటువంటి వారు, ఆకాశాన్ని చూస్తూ చెప్పినటువంటి వారు, తదేక దీక్షతో ఆకాశం చూస్తుండేటువంటి వారు వాళ్ళంతా అవుతారు.
చూసి 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 జరిగేటువంటి అనేకమైన విషయాలు చెప్పి పోయిన వారు వారు చెప్పినవన్నీ జరిగాయి. వారందరూ కూడా 2012 డిసెంబర్ 21 తర్వాత ఏముందో తెలియడం లేదని చెప్పారు. జీసస్ 2000 సంవత్సరాలు అదాదా నా లోకం ఉంటుందో లేదో అన్నారు. మహమ్మద్ ప్రవర్త 1400 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో ప్రపంచం అన్నారు. ఆ 1400 అయిపోయి ఆ 2000 అయిపోయాయి. మన కలియుగంలో 64 అంశాలు, కలియుగంలో 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదంలో 4 భాగాలు, ఒక్కొక్క భాగంలో 4 అంశాలు. 4 అంశాలు ఇంటూ 4 భాగాలు 16, 16, 4, 64 64 అంశాలు ఒక కలియుగం. అందులో ఒక అంశ 7220 సంవత్సరాలు. ఆ 7220 సంవత్సరాలు కూడా పూర్తి అవుతా ఉంది. ఇంకా 63 అంశాలు కలియుగం ఉంది. కానీ ప్రపంచమంతా పోదు, కానీ ప్రపంచములో ఈ దుర్మార్గమైన గుణాలు, ఈశ్య గుణాలు, కుట్ర గుణాలు, హత్య గుణాలు, ఇతరులను చంపే గుణాలు, మోసం చేసే గుణాలు, వ్యభిచార గుణాలు, దొంగ గుణాలు, ఎవరైతే ధర్మానికి వ్యతిరేకంగా సకల దుష్ట గుణ సంపదను నింపుకుని ఉన్నారో వీళ్ళందరూ పోతున్నారు. ఎవరు కాపాడరు వాళ్ళు. నీ గురించి చెప్పుకోకరా నాయన, లోకం గురించి చెప్తుంటే. అందువల్ల 2012 తర్వాత ఉండేటువంటి లిస్టులో మిమ్మల్ని మీరు ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారేమో, ప్రయత్నం చేయండి. లేదు గాలిలో అందరితో పాటు మేము కొట్టుకుని పోతామంటే కొట్టుకుని పోండి, బాధేం లేదు. ఆ దృశ్యాలు చూడడానికి ఉండకూడదని దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి మహామహుడైనటువంటి మహాత్ములు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. గురు దత్తాత్రేయుడు నాకేందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు అని నేను రెడీగా ఉన్నా. ముట్ల ముళ్ళ ఎంత చదువుకున్నా ఈ క్షణంలో చిన్న పారిపోవడమే. ఎందుకంటే మళ్లీ పుట్టమేమో అనే భయం మాకు లేదు. మాకు డ్యూటీ, ఎప్పుడు పుట్టాలంటే ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు కావాలి. ఒకవేళ 2 గమ్మత్తులు జరుగుతున్నాయి, మా శరీరంలో 2 శరీరాలు ఉంటాయి లోపల, ఒకటి గురుస్వరూపం, దీన్ని బయటకు వెళ్ళిపోమన్నాడే వెళ్ళి వెళ్ళిపోతుంది. లోపల అమాయకమైన శరీరం అలాగే ఉండిపోతుంది. అప్పుడు పిచ్చోళ్లాగా ఉంటాం. ఇంకా మాట ఉండదు, తీరు ఉండదు, ఫోన్ ఉండదు, టెలిఫోన్ ఉండదు, మరి అడిగిన దానికి జవాబు ఉండదు. హాయిగా తినడం, హాయిగా పడుకోవడం, అదొక శరీరం అయిపోతుంది. ఏది ఏమైనా రాబోయే కాలం భయంకరంగా ఉంది. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పారే 7 రోజులు అనే ఒక భావనతో చెప్పారు. ఎందుకంటే నిన్న నేను చెప్పిన ఉపన్యాస సారాంశం ఎవరు ఆయన చూడబడేశారు, నాకు అర్థమైపోయింది. ఈ గురు పౌర్ణమిలో వచ్చే శిష్యులందరూ నిర్ణయించుకుని ఈ దత్తక్షేత్రాన్ని 10 రోజులు వంతు వేసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క గ్యాంగ్లాగా అయ్యి ఈ క్షేత్రాన్ని పరిరక్షణ చేసుకోవడానికి మీరందరూ సంసిద్ధమైతే దసరా వరకు ఈ నిర్ణయం పూర్తిగా అమలులోకి వస్తే సరి, లేకపోతే ఇది దేవాదాయ ధర్మాశాయ శాఖకు అప్పజెప్పి మీ గురుదేవుడు జలసమాధి తీసుకునే నిశ్చయం చేసుకున్నాడు. ఎవరు అడ్డుపడినా ఆగదు. ఎందుకంటే మీకు తో సహకారం లేకుండా నలుగురం, కేవలం నలుగురుంటాం, నేను, రఘు, అమ్మమ్మ, ఇంకో ముసలమ్మ, నలుగురమే ఉంటాం చైత్రంలో, ఇంత పెద్ద చైత్రంలో. అందుకోసమే ఇక్కడ ఎవరైనా సామానం దింకపోయినా ఏం చేసినా దొంగతనం జరిగినా పట్టించుకో, మేము అర్ధరాత్రి వచ్చి ఎవడో తీసుకుపోతుంటాడు, ఏం చేస్తాం, నలుగురమే ఉంటాం. ఆ నలుగురు తల్లిపోతే వాడు వచ్చే ఈ ఒక 2 సంవత్సరాలుగా నా గదిలో నేను ఎక్కువ పడుకున్న రోజులు లేవు. ఎప్పుడు ఆఫీస్ రూమ్లో పడుకుంటాం, ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే గదిలోకి వెళ్తాం. ఎవరూ లేకపోతే కాపలా కాసుకుంటే, ఎందుకంటే అర్ధరాత్రి ఎవరు వస్తారు, ఏమండి రూమ్ ఇస్తారా, కురుపురం పోవాలి. అశాదులు మీరు భక్తులు అలా ఎలా ఉన్నారంటే 8 గంటల రాత్రి వచ్చి ఇప్పుడు కురుపురం పోయి ఇప్పుడే వెళ్ళిపోతామండి. వాళ్ళు దర్శనం చేసుకుని వస్తాం, మీ దగ్గర భోంచేస్తాం, పారిపోతాం అండి. నదిలో నీళ్లు బుట్ట ఏం భయం లేదు జనాలు. అందులో విపరీతంగా వస్తున్నారు ఇప్పుడు శ్రీపాదవుడు చరిత్ర జరిగాక. భక్తులు ఎవరెవరు నీతో ఉంటాము, నీవు మాకు కావాలే, చాలా కాలం మాతో నీవు ఉండాలి అనుకునేటువంటి సంకల్ప సిద్ధులైన శిష్యులు ఎవరున్నారో వాళ్ళందరూ నిశ్చయం చేసుకోండి. ఫోన్లలో మీరేమడిగినా నేను కాదనలా, మీరు ఇక్కడికి రాకపోయినా ఫోన్లో అడిగినా మీ యొక్క కష్టాన్ని నివారణ చేయడానికి నేను కూలి పని చేస్తూనే ఉన్నా. కానీ మీకెందుకు ఈ క్షేత్రాన్ని లో 10 రోజులుండి సేవ చేసుకుంటామనే సంకల్పం ఎందుకు కలగడం లేదో మీరు ఆలోచన చేసుకోండి. కలి పట్టుకుంటున్నాడు, దాన్ని జయించి ముందుకు రండి అని చెబుతూ ఇప్పుడు ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, కుర్రాడు తయారై ఉన్నాడు, ఒక పాటో రెండు పాటో చేస్తాడు, కరీంనగర్ నుంచి వచ్చాడు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు అటు ఇటు కొంచెం జరిగితే ఆ అబ్బాయి వస్తాడు, నానా ఎవరైనా వెళ్ళి అబ్బాయికి ఏం పాటలు కావాలి ఎలా కావాలి అడగండి.
ఒక చిన్న విన్నపం,
నేను
భారతదేశంలో ఉన్నంత వరకు ప్రతి నెల 10 రోజులు స్వామి గారి పాద పద్మాల దగ్గర గ్యారంటీగా ఉంటాను. అలా నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఇప్పుడే చెప్పేస్తే నేను చాలా ఆనందిస్తా. గురువుకి ఆ మాత్రం మనం కృతజ్ఞత చూపించలేకపోతే ఇన్ని యుగాలతో ఆయనతో పాటు ఉంటున్న జన్మ చేత ప్రతి నెల ఇండియాలో ఉంటే 10 రోజులు ఖచ్చితంగా నేను ఆశ్రమంలో గురువు గారి పాదపద్మాల దగ్గర ఉంటాను. అంచేత ఇప్పుడే ఆయన్ని బంధించేస్తున్నాం మనం, ఆయన ఇక్కడికి వెళ్ళనీయం.